సూర్యుని ఆత్మ బంధువులారా, భక్తులు భగవంతుని ఎంత ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువ భగవంతుని భక్తుల్ని ప్రేమిస్తారు. మనకు ఎంతో కొంత భగవంతుని మీద ప్రేమ ఉంటుంది, కానీ మనం ప్రేమిస్తున్నాం అనుకుంటాం భగవంతుని, కానీ ఆయన్ని మనం ప్రేమించేదానికంటే మనల్ని ఆయన ఎక్కువ ప్రేమిస్తాడు. అది మన గుర్తింపుకు రావటం. ఇందాక శివరత్న గారు మాట్లాడుతూ నీ నామం చేయగా అందరూ శివ శివ అని అంటాం లేదు, నీ నామం చేదుగా ఉందా అని పాడారు శివరత్న గారు. నిజంగా కొంతమందికి చేదుగానే ఉంటుంది. శివరత్న గారు ఏ ఉద్దేశం మీద పాడారంటే నీ నామం చేదు కాదు చిందిగానే ఉంటుంది, నీ నామంలో చేదు లేదు అని ఆవిడ పాట కాదు, కానీ నిజంగా చేదుగానే ఉంటుంది. అంటే సహజంగానే మనకు హృదయంలో దైవ సంపద రాకపోతే శివనామం అంటే రామనామం కృష్ణనామం చేదుగానే ఉంటాయి. ఈ నామంలో చేదా చేదా అని సాగదీసి పాడారు, చేదే అయితే అందరికీ చేది కాదు. హృదయంలో నిర్మలత్వం లేనప్పుడు, సత్యాన్వేషకులు కానప్పుడు, ధర్మేంద్ర గౌరవం లేని వాళ్ళకి శివనామం చేదుగానే ఉంటుంది. షిరిడి సాయిబాబా ఒక మాట చెప్తారు, రాళ్ళు పెట్టి సిమెంట్ పెట్టి ఇటుకలు పెట్టి ముళ్ళు కడుతున్నారు, దాని ఉండి ఒక మనిషి యొక్క హృదయాన్ని దేవాలయంగా చేయటానికి ఎంతమంది ప్రయత్నం చేస్తుంది. మనకు డబ్బులుంటే సిమెంట్ కొనవచ్చు, మన డబ్బులుంటే ఇటుకలు కొనవచ్చు, దేవాలయం కట్టవచ్చు, అక్కడ రాళ్ళు పెట్టి దేవుడు అనొచ్చు. మానవుల యొక్క హృదయాన్ని దేవాలయం కింద చేయటానికి ప్రయత్నం చేసేవాడు ఈ లోకంలో ఎంతమంది. అంటే ఒక మానవుల యొక్క హృదయాన్ని దేవాలయం చేయటం చాలా కష్టం, అది దేవాలయాలు కట్టడం తేలిక. ఏమైనా మనకు పైసలు ఉంటే ఇటుకలు కొనవచ్చు, సిమెంట్ కొనవచ్చు, మన ఆలయం కట్టవచ్చు, కానీ మానవుడు యొక్క హృదయాన్ని దేవాలయం చేయటం, దైవం అయ్యం చేయటం చాలా కష్టం. అంతేకా మనం భక్తుల్ని గౌరవిస్తే భగవంతుని గౌరవించినట్టు, భక్తుల్ని అగౌరవపరిస్తే భగవంతుని అగౌరవపరిచినట్టు. అంటే మీ శరీరాన్ని మీరు ఎలా చూసుకుంటున్నారు, భక్తుడి శరీరాన్ని భగవంతుడు తన శరీరంగా చూసుకుంటాడు. మీ శరీరాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా, అలాగే భక్తుడి శరణాగతి వల్ల భక్తుడి శరీరం భక్తుడిని భగవంతుడు అనుకోవాలి, నా శరీరమే అనుకుంటాడు. అందుకే మనం భక్తుల్ని గౌరవిస్తే భగవంతుడు నన్నే గౌరవిస్తున్నారని భావన చెప్పారు వారు. దేవుడు మన హృదయంలో ఏదైనా వికారాలు వస్తున్నాయనుకోండి, ఎవరు మన గురువు బాధపడతాడు, భగవంతుడు బాధపడతాడు. మనం ఎవరైనా గౌరవిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకంటే మన శరీరాన్ని ఆయన శరీరంగా చూసుకుంటాడు. తల్లికి ఈ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో భగవంతుడికి భక్తుల మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. శివుడి కంటే గొప్పవాడు గురువు, చెరుగడ్డ కంటే గొప్పది చెరుగడ్డ ఉన్న రసం. శివుడు చెరుగడ్డ అయితే ఆ గడిలో ఉన్న రసం సద్గురు. అదే భగవంతుడు ఈ జీవుడు చేసిన పుణ్యాన్ని పాపాన్ని చూడవచ్చు, కానీ గురువు చూడవచ్చు. ఎవరి గురించి రామకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అతను సహోదరి నుండి మంచివాడు అని చెప్తున్నాడు. సొంతంగా పక్కన కూర్చున్నవాడు ఏమన్నాడంటే, స్వామీజీ మీరు అతను చాలా మంచివాడని చెప్తున్నాడు, అతను కొంచెం సారా తాగుతున్నాడని చెప్తాడు. మంచివాడు అయితే అయి ఉండొచ్చు, సారా కూడా ఈ మధ్యన కొంచెం తాగుతున్నాడు అతను అన్నాడు ఆ పక్కన కూర్చున్నాడు. అంటే రామకృష్ణుడు అన్నాడు, వాడు సారా తాగుతుంటే ఒకరు తాగొచ్చు, కానీ సహోదరి ఉన్నవాడే, నా ప్రేమ వాడే విధంగా నా ప్రేమ వాడు కాదుని ముందేస్తాను. వాడి మీదనే నాకున్న ప్రేమ ఆడు కాదని నాకు కళ కనపడవటం లేదు, నా ప్రేమే వాడి చేత సారా మానిపిస్తుంది వాడు కూడా. కానీ శివుడు చూస్తే చూడవచ్చు, వాడు సారా కలుపుకున్నాడని పనిష్మెంట్ ఇవ్వచ్చు శివుడు, కానీ గురువు అనుకున్నాడంటే వాడి మీద నాకున్న ప్రేమ ఆడు అలవాటు, వాడు సారా తాగుతున్నాడు అని నేను అలవాటు కట్టేస్తాను, నా ప్రేమే వాడి చేత సారా మానిపిస్తుంది. ఇప్పుడు గురువు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? అంటే మీ బిడ్డలు ఏదైనా మీకు ఏదైనా పొరపాటు చేసినా ఆ బిడ్డలను సరిచేసుకోవడానికి మీరు చూస్తారు. అలాగే గురువు కూడా అలా సరిచేయడానికి చూస్తాడు. పొరపాటు ఉంటే సరిచేయడానికి చూస్తాడు, కరెక్ట్గా లేని ఉదయం ఉంటే సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. నరేం ఎప్పుడని వస్తే నువ్వు ఎప్పుడు వస్తావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగేవాడు. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావని ప్రశ్న వేయకుండా నరేం ఎప్పుడు బయటకు పంపలేదని. నరేం లేనప్పుడు ఎందుకు నీ మీద ఆయనకి అంత ప్రేమ అని అడిగితే, మనిషిలో మోహం లేదు, మనిషిలో కపటం లేదు, మనిషిలో స్వార్థం లేదు, వాణ్ణి ప్రేమించబోతున్నా ఎవరిని ప్రేమించాలి సృష్టిలో అన్నాడు. వాళ్ళు నరేంద్ర మోహం లేదు, కపటం లేదు, స్వార్థం ఎలా ఉంటుందో వాడికి తెలియదు, వాడిని ప్రేమించకపోతే నన్ను ఎవరిని ప్రేమించమంటాడు అంటే అది నరేంద్ర చూసి సంతోషిస్తున్నాడు. ఇంకో సారాపాదం చూస్తే అలవాటు ఈ ప్రేమ ముందేస్తుంది అంటున్నాడు, అలవాటు ఈ ప్రేమ వాడు అలవాటుని పోగొడుతుందంటున్నాడు. వాడు దేవుడు పుణ్యానికేమో మంచి ఫలితం ఇచ్చి, దోషం ఉంటే చెడు ఫలితం ఇచ్చి, పుణ్యానికి పుణ్యానికి తగిన ఫలితం ఇచ్చి, చెడుకి చెడు తగిన ఫలితం ఇవ్వస్తుంది. దేవుడు అంటే వాడు కర్మ ఫలదాత, దేవుడు అంటే వాడు వాడే కర్తృరాజ్యమే ప్రాప్తి. కానీ గురువు అలా కాదే, శివుడు దేవుడు అయితే శివుల్లో ఉన్న ప్రేమ, శివుల్లో ఉన్న ఆప్యాయత, శివుల్లో ఉన్న కరుణ గురువు. అంటే నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తే అభివృద్ధిలోకి వచ్చినట్టు చూస్తాడు దేవుడు, అభివృద్ధిలోకి రాకపోతే రానట్టు చూస్తాడా ఎంగేజ్మెంట్ ఇస్తాడు. దేవుడు తీర్పు చెప్తాడు, దేవుడు మనకు తీర్పు చెప్తాడు, గురువు అలా కాదు. తీర్పు చెప్పడం కాదు, ఏ కారణాల మన మనసు బాహ్యముఖాన్ని పెడతాడో ఆ కారణాలను ఆయన నిందేయటానికి చూస్తాడు వాడు. వాడు తీర్పు చెప్పడే. భగవద్గీతలో భగవంతుడు అన్నాడు, దేహదారులు అంటే దేహమే ఆత్మ అనుకునేవాడు, దేహబుద్ధి ఉన్నవాడు, వాళ్ళ అస్తిత్వానికి దేహానికే పరిమితం చేసుకున్నవాడు, వాళ్ళు సాక్షాత్తు బ్రహ్మమును సాక్షాత్తు చైతన్యమును ఆరాధించలేరు. ఇప్పుడు మనకు ఉన్నది అహంకార బుద్ధి, ఈ అహంకార బుద్ధి నుంచి ఆత్మబుద్ధిలోకి మళ్ళాలి. దీనికి గురువు సహాయం అవసరం. తొమ్మిదిటికి సరిపోదు, చదువు సరిపోదు, ధనం సరిపోదు, ఈ లోకంలో ఉన్న కీర్తి ప్రతిష్టలు సరిపోదు, ఏది సరిపోదు. రామకృష్ణుడు అంటాడు, భగవద్గీత మీరు పైనుంచి కిందకి చదివినా, కింద నుంచి పైకి చదివినా నీలో చేత బుద్ధి లేకపోతే ఎన్నిసార్లు చదివిన నీకు అర్థం కాదు అన్నాడు రామకృష్ణుడు. ఈ రోజు పారాయణాలు చేయొచ్చు కానీ నీకు ఎన్నడూ భగవద్గీత వరదని తెలియదు, మీరు క్షరబుద్ధి లేకపోతే మీకు అది అభినవించలేదు. భగవద్గీతలో చెప్పింది, మిమ్మల్ని ఇంటిదాడ పని ఉంచి పెట్టేసి ఎక్కడికి పారిపోమని చెప్పలేదు, మమకార బుద్ధితో చెయ్యొద్దు, వైపు వైరాగ్య బుద్ధితో మీ ఇంటికాడ మీరు పని చేసుకోండి. మన ఇంట్లో పని చేస్తాం కానీ మమకార బుద్ధితో చేస్తాం. ఈ పని మానద్దు కానీ మమకార బుద్ధితో చెయ్యొద్దు ఇంట్లో ఉన్న పని, వైరాగ్య బుద్ధితో చేసుకోండి. వచ్చింది వస్తుంది రాను రాదు. అంటే వైరాగ్య బుద్ధితో పని చేసుకుంటే పని అయిపోతుంది, అవసరం లేని ఉపయోగం లేని సంస్కారాలు, ఉపయోగం లేని దోషములు, అంటే పునర్జన్మకే తీసుకెళ్ళి మళ్ళీ కొత్త శవాలని ధరించే శరీరాలు మనకు రావు. వైరాగ్య బుద్ధితో పని చేస్తే మనం చేసే పని మనల్ని బంధించకూడదు, మనం చేసే పని మనం బంధించి బంధిస్తే పునర్జన్మలు పెరుగుతాయి. ఇటువంటి శవాలు మళ్ళీ ఎన్నో మై వరుస్తుంటాయి. ఇంకొకరేమో పాట పాడాడు, వాడకం పాడారంటే నువ్వు హిమాలయ పర్వతాల్లో ఉంటే అక్కడికి రాలేను, నా దగ్గర పైసలు లేవు, ప్రయాణాలు చేయలేను అని చెప్పి మా ఊళ్ళో ముందే వెళ్ళొస్తాను. బాబా ఏమన్నాడంటే, శిరిడి బాబా ఏమన్నాడంటే, నేను శిరిడిలోనే ఉన్నాను, ఇంకెక్కడా లేని అనుకుంటే వాళ్ళు నా దగ్గర పడుచుకున్నారన్నాడు. శిరిడిలోనే ఉన్నాను, అంతటా ఉన్నాను, శిరిడిలో ఉన్నాను కానీ అంతటా కూడా ఉన్నాను, కానీ శిరిడిలోనే ఉన్నాడు ఇంకెక్కడా లేడనుకుంటే ఆ బుద్ధి నన్ను అడవర పరుస్తున్నట్టు లెక్క. అంచేత మన హిమాలయ పర్వతాల్లో దేవుడు ఉంది, ఇక్కడ దేవుడు లేకపోతే వాడు దేవుడే కాదు, దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని కాలాల్లోనూ ఉన్నాడు. దేవుడు ఎందు ఎవరికి భక్తి కలుగుతుందంటే ముందు మన హృదయంలో ఉన్నటువంటి గత జన్మల నుంచి వచ్చినటువంటి భారాలు బరువులు, ఈ జన్మలో ఉన్నటువంటి భారాలు బరువులు తీసి హృదయం నుంచి తీసు పక్కన పెడితేనే కానీ ఈశ్వరుడు మీద మనకి ప్రేమ కలగదు, భక్తి కలగదు. ముందు నీ హృదయంలో ఉన్న భారాన్ని దింపేసుకో. నీకు అనేక జన్మల నుంచి అనేక సంస్కారాలు అనేక వాసనలు నీకు వస్తూ ఉండొచ్చు. ముందు భారాలని హృదయంలో ఉన్న బరువుని తీసుకో పక్కన పెట్టు. అప్పుడు వర్తమాన కాలాన్ని మేము బాగా ఉపయోగించుకుంటాం. జ్ఞానికి భూతకాలం లేదు, జ్ఞానికి భవిష్యత్ కాలం లేదు. ఆ క్షణమే ఉన్న క్షణం వర్తమాన కాలం జ్ఞానికి ఉంటాం. అంటే వారు హిమాలయ పర్వతాలలో లేదు, నేను ఇక్కడ ఉన్నాను అక్కడికి రాలేనంటే ఆయన హిమాలయ పర్వతాలలో ఉన్నాను చించినాడు లేని ఎక్కడో చెప్పలేదు. అందరి హృదయాల్లోనే చైతన్యంలో ఉంటారు. ఒకసారి రమణ మహర్షి ఆయన భక్తులు అడిగారు, విష్ణువాని శివుడువా, శివుడు గురువు కుమారస్వామి ఎవరవయ్యా అని వాడి, నువ్వు విష్ణువా లేదు శివుడువా లేదు శివుడుకో గురువు ఉన్నాడు కుమారస్వామి వాడా నువ్వు ఎవడవని. నేను విష్ణువు కాదు శివుడు కాదు శివుడి యొక్క గురువు కాదు అని అందరి హృదయాల్లో ఉన్న చైతన్యాన్ని నేను. దేవుడు లోపల నుండి బయట లేకపోతాడు దేవుడు కాదు, దేవుడు బయట నుండి లోపల లేకపోతాడు దేవుడు కాదు. సృష్టి ఉన్నా సృష్టి లేకపోయినా యోగస్థుడైతే అంతటా వ్యాపించి ఉండదు. యోగస్థుడైతే అంతటా వ్యాపించి ఉండదు. అంతటా వ్యాపించి ఉన్న వస్తువు అది ఎలా ఉంటుంది? బ్యూట్రూత్, బ్యూట్రూత్ బ్యూటిఫుల్, బ్యూ గుడ్, బ్యూ బ్లెస్. అది మనసు ఉండదు. విష్ణువుకే విష్ణువుకి బ్రహ్మమైతే ఉండదు. అప్పుడు నీకు ఎలా అనుకుంటుంది అయ్యా? అరుణాచలేశ్వరుడు మొదలు చివర విష్ణువుకి బ్రహ్మమైతే ఉండలేదు కదా, నీకు ఎలా అనుకుంటుంది? ఎవరికైతే మాట అనుకుందో మనస్సు అనుకుందో, ఎవరికైతే హృదయంలో ఉన్న వికారాలన్నీ తొలగి అణిగిపోయిందో, ఎవరికి రాగబుద్ధి లేదో ఎవరికి ద్వేషబుద్ధి లేదో, కృష్ణుడు రిపీటెడ్గా చెప్తాడు, నువ్వు పని చేస్తే ధర్మబుద్ధి తెరిచేయి, రాగద్వేషాలు పెట్టుకుని ఏ పని చేయొద్దు. నువ్వు రాగద్వేషాలు పెట్టుకుని పని చేసేవా రాబోయే జన్మలో ఆ పనులు నీ నడక ఎనక సంఖ్య. రాగంతో ద్వేషంతో ఏ పని చేస్తున్నావు? నువ్వు సంఖ్యలు తయారు చేసుకుంటున్నావు మోక్షాన్ని కాదు, మోక్షానికి వెళ్ళి మిత్రులు కాదు నువ్వు తయారు చేసుకునేది, సంఖ్యలు తయారు చేసుకుంటున్నావు. నువ్వు చేస్తే ధర్మబుద్ధిగానే చెయ్యి, ఏ పని చేసినా చేసిన ధర్మబుద్ధిగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ఏదో చేసింది కూడా సైలెంట్గా చెయ్యి. ఓ శివా నీ నామం మాకు చేయరా అన్నారు సీతారత్నంగా. చేయలే శివుడు అంటే ఏమిటో, శివుడు ఎలా ఉంటాడో, ఆ శివుని స్వరూపం ఎలా ఉంటుందో, ఆ శివుడికి సంబంధించిన జ్ఞానం మనకు లేనప్పుడు ఆయన పేరు చేదు, ఆయన రూపం చేదు, అన్నీ చేయలే అని అంటారు. శివుడు నిత్య అవతారం. రాముడికి తల్లిదండ్రులు ఉన్నారు, కృష్ణుడికి తల్లిదండ్రులు ఉన్నారు, కానీ శివుడికి తల్లిదండ్రులు లేరు. నిత్య అవతారం. ఏం అవతారం అది? నిత్య అవతారం. ఆయన లింగరూపం ధరించాడు, లింగరూపము ధరించాడు. లింగానికి అంటే ఆ పరమేశ్వరుడు ఒక ఆకారం లేదు, ఒక పేరు లేదు. ఆకారం లేని దాన్ని, పేరు లేని దాన్ని, పేరుతోటి ఆకారంతో కదాక్ష్యం పొందుతున్న మనం దాన్ని పట్టుకోలేము. ఒకరు పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన అది కష్టం, మీకు దొరకదు అన్నాడు గీతలోకాన్ని ధరించాడు. అంటే శివుడు ఏం చేశాడంటే మనం లింగమంటే గుర్తు అని అర్థం. లింగం అంటే ఏంటి? గుర్తు అంటే మనం శివాలయంలో కింద లింగాన్ని చూస్తాం. అంటే భగవంతుడైన వాడు ఒక ఉన్నాడు సుమాని గుర్తు కోసం లింగరూపం ధరించాడు. అంటే ఆ లింగానికి కాళ్ళు చేతులు ఉండవు, లింగానికి కాళ్ళు చేతులు ఉండవు, అసలు రూపం లేకుండా ఉండదు. రూపం కాదు, ఆరోపం కాదు, మధ్యలో ఒక రెండు అర్థం, కాళ్ళు చేతులు కళ్ళు ఏముండవు కదా, ఒక రూపం ధరించాడు. ఆ రూపం ఎందుకు ధరించాడంటే మనం అర్చన చేసుకోవడానికి ధరించాడు, మనం ఆరాధన చేసుకోవడానికి, అర్చన చేసుకోవడానికి, మన ఉపాసన చేయగా 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 మనకి ఏకాగ్రత వస్తుంది. ఏ పని చేయాలి లోకంలో? మనం కష్టపడి చదువుకోవాలన్నా, క్రికెట్ ఆడుకోవాలన్నా, ఏ పని చెయ్యాలన్నా, మానవుడు భౌతికంగా కానీ ఆధ్యాత్మికం కానీ అభివృద్ధిలోకి రావాలని కోరుకునే వాడికి ముందు ఏకాగ్రత కావాలి. ఆ కాన్సన్ట్రేషన్, నాలెడ్జ్, విజ్డమ్ అండ్ హోలీనెస్ ఈ ఉపాసన వల్ల వస్తాయి. ఒకటి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం. ఓహో భగవంతుడు అంటే ఎలా ఉంటాడు కదా అని ఆ దానికి సంబంధించిన జ్ఞానం కలిగితే ఆయన మీద మనకు ప్రేమ కలుగుతుంది. కానీ ఆ జ్ఞానం లేకపోతే ఆ ప్రేమ కలుగుతుంది. ఒక సబ్జెక్ట్ యొక్క విలువ తెలిస్తే ఆ సబ్జెక్ట్ మనం అధ్యయనం చేయాలనిపిస్తుంది. కానీ ఆ సబ్జెక్ట్ యొక్క విలువ తెలియనప్పుడు దాన్ని అధ్యయనం చేయాలని అనిపించదు. కాలేజీ స్టూడెంట్ వచ్చి నేను రాత్రి 8 నన్ను అక్కడ ప్రశ్న అడిగాను. ఉన్నది ఒకటే అంటున్నారు కదా, ఉన్న వస్తువు ఒకటే అంటున్నారు. అందరూ వేదం కూడా అదే చెప్తుంది, ఒకటే అంటే ఒకటే అని చెబుతున్నారు కదా. మరి ఈ గోళానికి మీరు, నేను, లోకము, మాయ, అవిద్య, అజ్ఞానం ఈ గోళం చేయండి అన్నారు. అదిలో చదువుకుని విద్యార్థి ఉన్నదంటే ఒక్కటే ఒక్కటే అని చదువుకుని చెప్తున్నారు. మరి చెప్తాంటే మాయ ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు వేరే నేను వేరే, భేదబుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, నీ చావులో పుట్టుకుని ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు అడిగారు. అప్పుడు నేను సమాధానం ఏం చెప్తానంటే ఉన్నదంటే ఒక్కటే ఒక్కటే అంటున్నావు కదా, అది నువ్వు గుర్తించిన తర్వాత, అది నీకు అనుభవంలోకి వచ్చాక, ఇప్పుడు నువ్వు చెప్పి ఏమి లేదనే సంగతి నీకు తెలుస్తుంది. అది అనుభవంలోకి రాదనుకో నువ్వు నేను రాత్రి తెల్లవారు చర్చించుకున్నా నీకు తెలుసున్నా. ఉన్నదంటే ఒక్కటే అంటే ఒక్కటే, అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇదేమి లేదనే సంగతి నీకు అర్థం. అంటే లోకం అంతా కూడా వ్యక్తమైన మనందరం చావు వైపు పరిగెత్తి వెళుతున్నాం, మనకు తెలియదు. రోజులు గడిచి ప్లేస్ గడి చావు దగ్గరికి వస్తాం. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి పరుగులు తీస్తున్నాం అంటే చావు కోసం పరుగులు తీస్తున్నాం. ఇవి చెట్లు ఉన్నాయి, కొంతకాలానికి అవి కూడా చచ్చిపోతాయి. మనం కూడా ఉన్నాం, కొంతకాలానికి మన శరీరాలన్నీ చనిపోతాయి. ప్రకృతిలో పుట్టింది ప్రతిదీ చావు వైపు పరిగెడుతూ ఉంటుంది, చచ్చిపోతుంది. మొత్తం నేచర్ అంతా కూడా, వరల్డ్ అంతా కూడా డెప్త్ బాగుంటుంది. అంటే మనకి ఈ లోకం మీద ఉన్న నమ్మకం, మనలో మీరు దొంగదాని మీద ఉన్న నమ్మకం, ఈ అబద్ధకు నేను, మీ అబద్ధం నేను, ఈ దొంగ నేను, నిజం నేను, ఈ మాయ నేను మీద ఉన్న నమ్మకం, మీ శరీరం చనిపోవటం, ఈ చావు పుట్టిన మీద ఉన్న నమ్మకం, మన వద్దలో ఉన్న ఆ శివుడి మీద, ఈశ్వరుడి మీద, సర్వేశ్వరుడి మీద, అంతర్యామి మీద, మన కంట్రోలర్ మీద మనకి నమ్మకం లేదు. అంటే ఇప్పుడు దొంగ నేను మనల్ని మాయ చేస్తాం, దొంగలేమనని మనం చేస్తాం. అంటే మనం అందరం అజ్ఞానంలో ఉన్నాం. ఎవరైతే ఈ దొంగలైన మాయలు చేశాడో వాడు జ్ఞానం అవుతాడు. మనమేమో దొంగలేని యొక్క మాయలో ఉన్నాం. అంటే మనం అందరం అజ్ఞానంలో ఉన్నాం. ఎవరైతే దొంగలేని మాయలు చేస్తాడో వాడికి, వాడు జ్ఞానం అవుతాడు. వాడికి శవం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, దేవుడు ఉన్నా లేకపోయినా, ఆ జోలే ఉండదు వాడికి. దేవుడు ఉన్నాడా లేదనే సమస్య వాడికి రాదు, లోకం ఉందా లేదని సమస్య వాడికి రాదు. లోకం ఉందా లేదా, లోకం ఉందా లేదా, భగవంతుడు ఉన్నాడా లేదని ఇలా ఆలోచిస్తూ నీ కాలానికి అర్థం చేసుకునే బదిలీ దొంగనైనా మాయ చేసుకోరాదు అన్నాడు భగవాన్. ఎందుకు అనవసరం, నేను ఈ టైంని పాడు చేసుకుంటావు, నేను కాలాన్ని పాడు చేసుకుంటావు, చనిపోయిన తర్వాత ఏమవుతాం, ఏదో అవుతావు నువ్వు. ఆ చనిపోయిన తర్వాత వచ్చే శరీరం కూడా దొంగనైనా వస్తుంది. చనిపోయిన తర్వాత ఏ లోకానికి కడతావు, ఏదో లోకానికి కడతావు, నీ యొక్క గుణాన్ని బట్టి, నీ యొక్క వాసన బట్టి, నీ సంస్కారాన్ని బట్టి. ఇవన్నీ దొంగలైన అంత నిజము, ఆ లోకాలు అంతే నిజము, నీ పునర్జన్మలు అంతే నిజము, నీ పూర్వజన్మలు కూడా అంతే నిజం. నీ కనిపిస్తున్న ఈ లోకం సత్యమా అసత్యమా, నిజమ్మగా ఉన్నదా లేకపోతే ఉన్నదాని వల్లే కనిపిస్తున్నదా, ఇలా ఇటువంటి విచారణ చేస్తున్న కూర్చునే బదులు ఆ దొంగదానిలోకి బయటకు వస్తే, ఆ బయటకు రావడానికి ప్రయత్నం చేయరాదా. ఇటువంటి నీకు అక్కర్లేని గొడవల్లోకి వెళ్ళే బదులు దొంగలేని బాధించి నీ దుఃఖానికి కారణం నీ సైతాన్ని లోపల ఉన్నాడు. బయట లోపల ఉన్న శత్రువుల్ని కల్పించేది దొంగనేనే, బయట ఉన్న శత్రువుల్ని కల్పించేది దొంగనేనే. ఈ బయటన శత్రువుల నుంచి ఈ గోపురాల శత్రువుల నుంచి విడుదల పొందాలంటే దొంగలే నేను నాశనం చేస్తాను కానీ విడుదల పొందలేదు. ఎక్స్టర్నల్ ఎనిమీస్ ఇంటర్నల్ ఎనిమీస్ ఈ లోపల ఏంటంటే రాగద్వేషాలు ఇంటర్నల్ ఎనిమీస్ గోపురాల శత్రువులు. ఎవడైతే నీ క్షేమం కోరరో ఎవడైతే నీ శ్రేయస్సు కోరరో వాళ్ళు బయటన శత్రువులు. ఈ దొంగని నుంచి విడుదల పొందితే బయటన శత్రువుల నుంచి లోపల శత్రువుల నుంచి విడుదల శాశ్వతంగా విడుదల పొందుతాం. ఏకాగ్రత లేనివాడికి పవిత్రుడు కలిగి వాడచ్చు, నిదానము లేనివాడచ్చు, సహనం ఓర్పు ఆ టాలరెన్స్ లేనివాడచ్చు. మనసుకి అంతర్దృష్టి కలగదు, మనసుకి అంతర్దృష్టి కలగదు. అంతర్దృష్టి మనసు అనకపోతే, మనసుకి అంతర్దృష్టి కలగకపోతే ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేనివాడు సుఖీ కాలేడు, సుఖీ కాలేడు, పునర్జన్మల నుంచి విడుదల పొందలేడు. దేహము ఆత్మ కాదు, కానీ మనం మాట్లాడే మాట వల్ల, మనం చేసే పని వల్ల, మనకు వచ్చే తలంపు వల్ల, మనకు వచ్చే సంకల్పం వల్ల దేహమే ఆత్మ, దేహమే నేననే బుద్ధి నువ్వు పెరగటం వల్ల పెరుగుతుంటే నువ్వు అజ్ఞానం నుంచి, అవిద్య నుంచి, మాయ నుంచి నువ్వు బయటకు రాలి. ఎందుకు నీకు తెలియదు దాన్ని యోచిస్తావు? మోక్షం ఎలా ఉంటుందో నీకు తెలియదు. దుఃఖకాలం నాకు ఏదైతే కాలమో దాంట్లో నుంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేయ తర్వాత ఐదు అవుతాం, తర్వాత ఐదు అవుతాం. ముందు చేయవలసింది ఏంటంటే నీ బలహీనత నుంచి విడుదల పొంద, అంటే ఏ తలంపు ఏ భావన నీ దేహానికి పరిమితం చేస్తాడో అందులోంచి విడుదల పొంద, తర్వాత నువ్వు పొందవలసిందే పొందుతా. నేను ఉప్పు మీద చేసేసానండి కానీ కాలేదంటే నేను ఉప్పు కాదని అర్థం. నాకు లోపల సద్గోష్ఠం తెలిసిందండి, సత్యాత్మ తెలిసింది, అయినా జీవలక్షణాలు నేను విడిచిపెట్టలేదంటే దాని అర్థం సత్యాత్మ నీకు దర్శనం అవ్వలేదని అర్థం. ఎప్పుడైతే జ్వరంతో మా బాధపడ్డాడు పాయసం నోట్లు వేసుకుంటే నీకు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. పాయసం చేదుగా లేదు, నీ జ్వరము దాన్ని చేదు చేస్తాను. అలాగే పరమేశ్వరుడు ఉన్నప్పటికీ ఎందుకో మనలో ఉంటే ప్రకృతి గుణాలు, దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన భగవంతుడి యొక్క నామాన్ని చేదుగా చేస్తుంది. చేదే నీ నామము చేదా అన్నారు, చేదే. మనకు సహృదయం లేదు, ఇప్పుడు సర్దుకున్నాడు లేదు. అంటే కృష్ణుడు అవతరించిన, శివుడు అవతరించిన, ఈశ్వరుడు కృష్ణ రూపంలో అవతరించిన, శివరూపాలు అవతరించినప్పటికీ మనం ఉపాసన కోసం వాళ్ళు అవతరించారు. మనం చెరువు జీవితం ఏవో రేవులో దిగి నీళ్ళు తెచ్చుకోవాలి. చెరువు దిగేటప్పుడు ఏవో రేవులో దిగి, ఏవో రేవులో దిగి మనం నీళ్ళు తెచ్చుకోవాలి. అలాగే పరబ్రహ్మం తెలుసుకోవడానికి శివుడు ఒక రేవు, కృష్ణుడు ఒక రేవు. శివుడు ముఖంలో ఉంచో, కృష్ణుడు ముఖంలో ఉంచో ఆ పరబ్రహ్మంలోకి ప్రవేశించారు. మన రేవులోంచి దిగేటప్పుడు రేవు ముఖ్యం కాదు, లోపల నీళ్ళు ముఖ్యం. అలాగే నువ్వు శివుడు ముఖంలోంచి ఆ బ్రహ్మంలోకి వెళ్ళినా, కృష్ణుడు యొక్క ముఖం, విష్ణువు యొక్క ముఖంలోంచి బ్రహ్మంలో వెళ్ళినా, ఆ లోపల జ్ఞాన గంగలో మురగాలి. ఆ జ్ఞాన గంగలో తడవాలి, ఆ జ్ఞాన గంగలో ముద్దవ్వాలి. ఈరోజు చాలామంది శివుడికి అభిషేకాలు చేసుకుంటారు, విష్ణువు అలంకార ప్రియుడంటారు, శివుని అభిషేక ప్రియుడంటారు, సూర్యుడు నమస్కార ప్రియుడంటారు. మరి రమణ మహర్షి ఎవరు దర్శన ప్రియుడు, వారికి అభిషేకం చేయక్కర్లేదు, అలంకారం చేయక్కర్లేదు, నమస్కారం పెట్టక్కర్లేదు, ఒక్కసారి కళ్ళతో అలా చూసి వచ్చేస్తే సరి. ఆయన అభిషేక ప్రియుడు కాదు, నమస్కార ప్రియుడు కాదు, అలంకార ప్రియుడు కాదు, వారికి చూడటం అది చూస్తే సరి దర్శన ప్రియుడు. అలంకారం చేయక్కర్లేదు, అభిషేకం చేయక్కర్లేదు, నమస్కారం కూడా చేయక్కర్లేదు. ఎవరైనా నమస్కారం చేస్తే శవం నుండి ఎందుకోయా, శవాన్ని అలా పడేస్తాం. అభిషేక ప్రియుడు కాదు, అలంకార ప్రియుడు కాదు. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. అందుకే అందరూ సూర్య నమస్కారాలు, ఆరోగ్యానికి సూర్యుడు నమస్కారాలు, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. రమణ మహర్షి ఎవరు? దర్శన ప్రియుడు. వారికి అభిషేకం చేయక్కర్లేదు, అలంకారం చేయక్కర్లేదు, నమస్కార బాణాలు వేయక్కర్లేదు, ఒక్కసారి కళ్ళతో చూసి వచ్చేస్తే సార్. ఎవరైనా జీవుడు దేవుడు, జీవుడు దేవుడు, మనసు మాయలో ఉన్నవాడు జీవుడు, మనసును మాయ చేసిన వాడు దేవుడు. అంటే మీరు ఎవరినైనా ఆరాధించండి, మీ మానవ గురువులు ఇష్టమైతే మానవ గురువుని ఆరాధించండి, లేదా శివుడిని ఆరాధించండి. నాకు ఇష్టం గాడ్లు ఎవరైనా సరే, కృష్ణుడు కానీ రాముడు కానీ మీకు ఇష్టం, మీ ఫేవరెట్ గాడ్లు. ఇందులో మొహమాటాలకు దారి పోకూడదు. మీరు నిజంగా హృదయపూర్వకంగా ఏ రూపం అంటే ఇష్టమో, ఏ నామం ఇష్టమో దాన్ని వర్షిప్ చేయండి. బాబా గారు చెప్పిన సిరిలోనే ఉన్నాను, ఇంకా ఎక్కడా లేని అనుకున్న వాడికి బాబా గురించి జ్ఞాన నాలెడ్జ్ లేదు నాకు. అంటే నాలెడ్జ్ లేకపోతే మనకి డివోషన్ రాదు. ప్రభు ఈశ్వరుడు వీడా, ఈశ్వరుడు వీడు కంట్రోల్ రా, ప్రభు ఎలా ఉంటాడా ఇచ్చివాడా అనేటువంటి ఒక అవగాహన లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా వాడు మీద మనకు భక్తి కలదు. మనం క్యూరిటీ లేకపోతే, పవిత్రత లేకపోతే ఈశ్వరుడు సంబంధించిన నాలెడ్జ్ మనకు రాదు. ఈశ్వరుడు సంబంధించిన నాలెడ్జ్ లేనప్పుడు ఆయన పట్ల మనకు భక్తి కలదు. ఒక నాలెడ్జ్ ఉంటే సరిపడ హోలీనెస్ కూడా అవసరం. ధ్యానం ఉంటే ఒకే వస్తువు మీద మనస్సు నిలబెట్టి ఉంచితే కొంతకాలం మనస్సు పలచబడి చిరిగిపోతుంది. ఒకవేళ అలా ధ్యానం చేయలేకపోతే, ప్రాణాయామం చేయలేకపోతే, అంటే ప్రాణాయామం యొక్క దశని మీరు ఒకవేళ నియమించుకోలేకపోతే, సత్పురుషులతో సహవాసం చేయాలి. పర్సనాలిటీ తగ్గించుకో, నేను అంతర్వాణ్ణి అయ్యాను సో అని సో, నేను అంతర్వాణ్ణి అంతర్వాణ్ణి అలా అనుకోవటం మానే. అలా అవును, అలాగనుకోవద్దు, ఇలాగనుకోవద్దు. నేను ధనవంతుని అనుకోవద్దు, పెదవాణ్ణి అనుకోవద్దు. నేను విద్యావంతుని అనుకోవద్దు, నా విద్య లేనివాణ్ణి అనుకోవద్దు. ఇవన్నీ తలంపులే, ఇవన్నీ ఇవన్నీ తలంపులే. ఆ చైతన్యానికి ఏ తలంపు లేదు, చైతన్యానికి ఏ తలంపు లేదు. అలాగనుకోవద్దు, ఇలాగనుకోవద్దు. నువ్వు ఎక్కువ అని అనుకోవద్దు, తక్కువ కూడా అనుకోవద్దు. సుపీరియారిటీ కాంప్లెక్స్ వద్దు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వద్దు. ఏమో అదే వద్దు, ఇది వద్దు, ఏమీ వద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంది. ఇతరుల కంటే నువ్వు ఎక్కువ అనుకోవద్దు, తక్కువ అనుకోవద్దు, అలాగనుకోవద్దు, ఇలాగనుకోవద్దు. బీ యాజ్గా. కొంతమంది శరీరాన్ని ఎక్కువ పీడిస్తారు, ఎక్కువ ఉపవాసాలు చేసి అలాగే కాకుండా పీడిస్తారు. అంటే వాడు దైవ దర్శనం కోసం ఎవరైనా శాస్త్రం నుండి వచ్చి రామకృష్ణుడు దగ్గరకు వచ్చింటే ఈ ఉపవాసాలు బాగా నేను చూడలేకపోతున్నాయో, ఇప్పుడు మెచ్చిన చిన్న ఇక్కడ కూర్చోండి రామకృష్ణుడు బరువు. ఇంకా పురాణంలో చెబుతూ ఉంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండాలని, మరి ఏకాదశికి ఏకాదశికి ఉపవాసం ఉండాలని మంచిదనేది అని చెప్తూ ఉంటాడు. మంచి దగ్గర వస్తుంది. కానీ ఇక్కడ గురువు ఏమని చెబుతున్నాడంటే, క్షీరముఖాలతో ఉండొద్దు, మీ శరీరాన్ని మరీ పీడించొద్దు, కొంచెం తదుమాత్రం దాన్ని తినవచ్చి ఇక్కడ కూర్చుని శ్రవణం చేయండి. ఈ ఉపవాసాల వల్ల వచ్చే సఫరింగ్ నేను చూడలాగా చెప్తున్నాను రామకృష్ణుడు. అడుగు మనకి ఏదైనా జబ్బు వచ్చి ఉపవాసం చేస్తే పడలేదు, ఆరోగ్యాలు ఉపవాసం చేస్తాం అనుకున్నప్పుడు ఎంతో కొంత డిస్టర్బ్ అవుతాం అంటున్నా ప్లేస్, అది నేను చూడలేకపోతున్నాను అన్నవాడు రామకృష్ణుడు. అంటే మన గురువుకి దేవుడికి ఎంత తేడా. మీరు ఎవరైతే ఉత్తములు అంటున్నారో వాడు సారా తాగుతున్నాడండి అంటాడు ఆ పక్కన కూర్చొని. వాడు సారే తాగితే తాగొచ్చు, వాడు అలవాటు నా ప్రేమ విందేసింది అని రామకృష్ణుడు ఈ మాట చెప్పినప్పుడు నా ఒళ్ళు దలదరించింది. వాడు అలవాటు నా ప్రేమ విందేసింది, నా ప్రేమ విందేసింది, నా ప్రేమ వాడి చేత అలవాటు మానిపిస్తుంది. వాడు సారా తాగినప్పుడు దేవుడు శిక్ష ఇచ్చు వాడికి, కానీ గురువు ఏం చేస్తున్నాడు, అది ముందేస్తాను అంటున్నాడు. నేను అలవాటు ముందేస్తాను వాడు గురు. అంటే నువ్వు వ్యక్తిగతంగా సాధనలో నువ్వు చేయలేకపోతే, అంటే మామూలుగా మీరు ఆ దేహాన్ని శిక్షించకపోతే, మనస్సును శిక్షించకపోతే, మీ వాసన మీరు పిండలాడకపోతే, ఆ పూర్వ జన్మ నుంచి వస్తున్నటువంటి సంస్కారాల వాసన మీరు పిండలాడకపోతే, మీరు పిండలాడకపోతే పడిపోతున్న నేను ఎలా తిరుగుతాము. అలాగే పూర్వ జన్మ నుంచి వస్తున్నటువంటి టెండెన్సీస్, అంటే ఏ కోరికలైతే మనం బాధ్య మొక్కలు చేస్తున్నారో, ఏ వాసన అయితే మనం బాధ్య మొక్కలు చేస్తున్నారో, వాటిని మీరు పిండలేకపోతే సత్పురుషుల యొక్క సహవాసం చేయండి. సత్పురుషుల యొక్క సహవాసం చేయండి. హోలీ కంపెనీ, హోలీ కంపెనీ, హోలీ కంపెనీ. ఆ హోలీ కంపెనీ చేస్తే దేహవాసన లోకవాసన శాస్త్రవాసన వాటంతరం ఎక్కువ కురుపు తగ్గిపోయిన తర్వాత కురుపు నయమైన తెచ్చి నీకు తెలియకుండా ఎలా ఊడిపోతుందో మొత్తం సమస్త వాసన కూడా హోలీ కంపెనీలో ఊడిపోతాయి. మేఘాలు అలా వస్తుంటాయి, ప్రవహిస్తుంటాయి, వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి, వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. కానీ సూర్యుని మనకి మన సరిగ్గా కనపడదు. అలాగే మన ఉదయంలో సత్యం ఉంది, మన ఉదయంలో జ్ఞానసూర్యుడు ఉన్నాడు, కానీ వాళ్ళు మనకు కనపడకుండా మేఘాలు కాదు. ఈ తలంపులు వాసనలు సంస్కారాలు జ్ఞానసూర్యుడు మనకు అభివ్యక్తం కాకుండా మనం దర్శనం చేయకుండా అలాగ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. నీ తలంపులో లోపల వస్తువు నీ అందకుండా చేసి వెళ్ళిబాటులో రాకుండా చేసి ఎవరో కాదు నీ తలంపు. యాత్రలో చేయటమే నా దగ్గర పదిసార్లు లేవని ఎవరు ఎందుకు పాట పాడారు. பகவான் நடுவர்கள் யாத்திரம் செய்கிறாரு. ஆனால் இது பைசாலே யாத்திரம் செய்யணும்னு ஏன் சக்கல தோட்டம் சகவாசம் செய்யணும் ஒன்றுகள் ஒரு மனுஷன் பலம் ஆக்கர்ஷிஸ்துது, ஒரு மனுஷன் அதிகாரம் ஆக்கர்ஷிஸ்துது, ஒரு மனுஷன் கௌரவம் ஆக்கர்ஷிஸ்துது. ஒரு கௌரவம் வச்சுக்கிட்டு பணி சேர்க்க எல்லாருக்கும் செய்யுது. ஏதோ ஒரு விஷயம் வாங்கி ஆக்கர்ஷிஸ்தாங்க. ஆ விஷயம் ஏதோ பலம் இல்லையா நான் அனுப்பிட்டோம். தானிக்கு பலாலே தான் பலம் பண்ணி எத்தனை அவங்க சண்டை மனிதன் செய்யுது. இதெல்லாம் மாணவருக்கு தாரித்திர பால பரவச்சுட்டானே ஆம்பாவத்துக்கு பால மாணவோட பார்த்துருக்காங்க. மண் பாவச்சு வந்து ஆ பாலை பரவச்சு. ஆனா அகம்பாவம் வைக்க பாலை எந்த அம்சாக்காது. அகம்பாவம் வைக்க பால பழைய போட்டேன். ராமகிருஷ்ணன் இருக்கிற பக்தர் ராணியா நீ மெஷின் எடுக்க சூரியன் ராணியா ராமகிருஷ்ணன் ராணியா நீ மெஷின் எடுக்கி நீ சரிதமா மெஷின் எடுத்து சூரியன் வச்சவருக்கு நான் ஏழ்மனை காணப்படுறேன். அதாவது ராணி நீ மெஷின் எடுக்க தேவன் ராணி நீ அகம்பாவன கருத்தாளாக ராணியா நீ மெஷின் எடுக்க சூரியன் ராணி மாத்திரம் அமிர்தானம் மோசம் மொசலை நம்புக்கிறீங்க நதிலு தாக்க வைக்க உண்டுதோ தேகமே நிலையும் தேகமே சச்சம் தேகமே பிரம்மமும் சர்வஸ்வம் தேகமே தேகமே ஆத்மானுக்கு நீங்க மோட்சான பண்றது கூட சொல்லுது. ஆ மொசல் நீ எந்த வரைக்கும் தத்தை கிஸ்ல நீ தேக புத்தி கொடுங்க அனுப்பி தத்தை நீ சத்ருஷன் தோட்ட சகவாசனோட ஹோலி கம்பெனி வல்ல எவ்வளவுன்னு மனுஷனோட வாசனை சம்ஸ்காரம் தோசம் மீறிச்சு சக அதே புனர்ஜென்ம காரணால நீங்க ஏதைத்தே உண்மையோ அவருடைய ஞாபகம் பெற்றுக்கொண்டு நான் தெரிவி தேர்த்துள்ள மனக்கு மோட்சம் தெருவு அவசரம் தெருவு மஞ்சிகள் ஜீவிச்சுதான் தெருவு உண்டாது வியவகார வியவகார ஜீவிதான் கூட நான் தெருவு உண்டாது தெருவு மஞ்சிகள் தெருவி மஞ்சள் காயம் தெரியவில்லை நான் வஸ்தூரி தெரிஞ்சுக்கொள்ளுங்க ஆ வஸ்து யொக்க அனுகிரகமாக தான் தெரிஞ்சுக்கோங்க ஏ வஸ்து அதை மனம் கொண்டாடனுக்கோம் தான் காலம் அனுகிரகமாக தான் பொண்டகிறோம் கானி கேவலம் மன தெரியவில்லை மக்கள் தண்ணி நான் பொண்டகை ఏ వస్తువునైతే ఏ వస్తువు కోసం అయితే మనం కదిస్తున్నాము దేని గురించి అయితే శ్రవణం చేస్తున్నాము నేనైతే నిరంతరం జ్ఞాపకంలో పెట్టుకుంటున్నాము నిరంతరం దేనైతే మననం చేస్తున్నాము దాని తాలూకు అనుగ్రహాలు మాత్రమే దాన్ని పొందగలం దాని గ్రీస్వాలు మాత్రమే పొందగలం. అరుణాచలేశ్వరుడు భగవాన్ చెప్తారు మీరు అందరూ చూస్తేనే సరిపోతుంది చూస్తే సరి అంతమాత్రం చేసే ధ్యానం చేస్తే సరే తదు పచ్చైతంలో వస్తుందంటే పచ్చు, లేదా మాట చెప్పడంలో వస్తే మాట చెప్పడం చెయ్యి. ఇవన్నీ కలిపితేనే కానీ నాకు జ్ఞానం రాదనుకుంటే ఇవన్నీ కలిపి బోధించు. నాకు కావలసింది జ్ఞానం, నాకు కావలసింది నా జ్ఞానం. అది పచ్చి వల్ల వస్తుందా, లుక్ వల్ల వస్తుందా, లేదా టీచింగ్ వల్ల వస్తుందా, లేదా టీచింగ్ వల్ల వస్తుందా, అది సైలెన్స్ వల్ల వస్తుంది, ఈ మౌనం వల్ల నాకు ఏది తెలియబడుతుందా. సైలెన్స్ వరడా పచ్చా లుక్ అది మ్యాచ్ చేయటం వల్ల వస్తుందా. సరే ఒక ఏ ఒక్క దాని వల్ల రాజానికి అన్ని కనిపించింది అంటాడు అక్షరమైన మాట. చాలా మంది అంటూ ఉంటాయి చాలా కష్టపడి సాధన చేస్తున్నామండి కానీ ఫలితం కనిపించడం, చాలా కష్టపడి సాధన చేస్తున్నామండి కానీ అభివృద్ధి చెందటం లేదు, అభివృద్ధి కనిపించడం లేదని చాలా మంది అంటారు. దానికి ఉంటే కారణం వైరాగ్యం ఉండాలి. రామకృష్ణ ఉంటాడు చీరకు ఒక పక్కన కంకలోంచి నీరు పెడుతూ ఇంకో కంకలోంచి నీరు వదిలేస్తుంటారు, చీర నీళ్ళు ఎలాగే ఉంటాయి, నువ్వు ఎంత అభ్యాసం చేసినా వైరాగ్యం లేదు ఇప్పుడు రాగపోతాను ఉంటే బయటకు నీళ్ళని. ఇంకా వైరాగ్యం లేదని కూడా ఎంత సాధన చేసినా వైరాగ్యం లేదు ఇప్పుడు వచ్చిందంట మళ్ళీ నువ్వు పోతా ఉంటాయి. అంటే అభ్యాసం లేకుండా వైరాగ్యం లేకుండా నీకు ఆధ్యాత్మిక పురోగతి పురోభివృద్ధి లేదని భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు. ఇప్పుడు లోకం మీద రాగం వల్ల మనసు బాహ్య ముఖానికి వస్తుంది, సత్పురుషుడు శోకం సర్వాసంలో ఆ రాగం అణిగిపోతుంది. ఆ రాగం ఎప్పుడైతే అణిగిపోయింది, చెప్పలక్షణం ఎప్పుడైతే అణిగిపోయింది, ఏదైతే నిశ్చలంగా ఉందో ఏదైతే నిర్మలంగా ఉందో నీ మనసు దాంట్లో అణిగిపోయి కరిగిపోయి సదాకారం చేస్తుంది. నిశ్చలంగా ఉన్న వస్తువు నిర్మలంగా ఉన్న వస్తువు నీ హృదయంలోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది కానీ మనసు అక్కడ ఉండలేకపోతుంది, మనసు అక్కడ ఉండలేకపోతుంది. ఏం చేపని వాళ్ళు ఉండలేకపోతుంది, వైరాగ్యం లేకపోవడం వల్ల ఉండలేకపోతుంది. వైరాగ్యం ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో చేపల్యం తగ్గిపోయిందో నువ్వు అది హృదయంలో ఉండిపోతుంది. అంటే ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని చెట్లు చుట్టూరు తిరిగినా, ఎన్ని దేవాలయాలు కట్టించినా, ఎన్ని నదులు తిరిగినా మనసు హృదయంలో నిలబడి ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ అది ఆత్మజ్ఞానం కలగదు, ఎంచుకునే ఆత్మజ్ఞానం ఉన్నది హృదయంలో పుస్తకాల్లో కాదు. నదుల్లో మురిగితే పుణ్యం రావచ్చు, దేవాలయాలు నిర్మిస్తే నీకు అంతకంటే పుణ్యం రావచ్చు, అది అనుభవిస్తే పోతుంది. కానీ మనసు హృదయంలో నిలబడుతూ ఆత్మ ఎక్కడ ఉంది, చైతన్యం ఎక్కడ ఉంది, హృదయంలో ఉంది. అంటే నీ మనసు అక్కడ మించి ముంచితే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ మరో రకంగా నీకు ఆత్మజ్ఞానం కలిగే అవకాశం ఉంది. ఎక్కడైతే జ్ఞానం ఉందో, ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే బ్రహ్మం ఉందో, అక్కడ నీ మనసును ఉంచడానికి ఆ జ్ఞానం నీకు వస్తుంది. కానీ లేకపోతే నీకు ఆ జ్ఞానం నీకు అందరినీ ఆనందం. ఇప్పుడు మనం ఎండలో ఉన్నాం, ఎక్కడో చెట్టు ఉంది, ఆ చెట్టుకి దగ్గర నీడ ఉంది, ఎండలో ఉన్నాం ఎండలో ఉన్నాం ఎండలో ఉన్నాం అని బాధపడితే చెట్టు దగ్గర జరిగితే నీడ మనకు జరుగుతుంది. అలాగే నువ్వు ఇప్పుడు విషయాలు చేత మనం కొట్టబడి ఉన్నాం, ఇప్పుడు ఎండలో ఉన్నాం, హృదయంలోకి వెళ్తే నీకు ఆత్మ తాలూకు నీడ, దాని తాలూకు శాంతి, దాని తాలూకు జ్ఞానం తెలుస్తుంది. హృదయంలోకి వెళ్ళగలిగితే అది ఉండగలిగితే నిలబడగలిగితే అదే విషయాన్ని, అదే తపస్సు, అదే యోగం, అదే జపం అన్నాడు. అది ఎక్కడ ఉపదేశాలు గుర్తిస్తలే మన హృదయ స్థలంలో నేను మనస్సు నిలబెట్టి ఉంచలేమే, అదే ధ్యానయోగం, అదే కర్మయోగం, అదే భక్తి యోగం అన్ని అది ఇంకా అక్కడ అది నిలబెట్టింటే నీకు అది ఆత్మజ్ఞానం తెలుసు. అన్ని సుఖాల్లోకి ముక్తి సుఖం గొప్పది. ఇప్పుడు మీరు అందరూ చిన్నకారులో తిరుగుతున్నారనుకోండి, మళ్ళీ ఒంటేజ్ బండిని ఎప్పుడు తిరుగుతాం, ఒంటేజ్ బండిని ఎన్ని రోజులు ఎప్పుడు వస్తామంటే నడవాలనుకుంటాను. చిన్నకారులో తిరిగి వాళ్ళు ఒంటేజ్ బండి మనకి ఎప్పుడు దొరుకుతుంది, ఒంటేజ్ బండి మీద ఎప్పుడు తిరుగుతాం, ఏనాటికి మనకు ఒంటేజ్ బండి అదృష్టం వస్తుంది, ఒంటేజ్ బండిని తిరిగే రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎవడని అనుకుంటాడండి అనుకోడు. అలాగే ముక్తి సుఖం పొందినవాడు విషయ సుఖాలు ఎప్పుడు అనుభవిస్తాం, విషయ సుఖాలు ఎప్పుడు అనుకుంటాయని ఎవడ అనుకోవచ్చండి. అన్ని సుఖాల్లోకి ఉత్తమైనది ఉదాత్తమైనది ముక్తి సుఖం. ధర్మ అర్థ కామ మోక్షాల్లో అన్నిటికంటే గొప్ప పురుషార్థం ఏంటి, మోక్షం. అన్నిటికంటే గొప్ప పురుషార్థం మోక్షం. ఎందుకంటే మోక్షం పొందమంటున్నాడు, అక్కడ సుఖమే సుఖము, శాంతియే శాంతి, ఆనందమే ఆనందం. ఆనంద శ్రవణించడం ముగిసలాడుతూ ఉంటాం. ఆ సుఖం ఎలా ఉంటుంది, ఆ సుఖం ఎలా ఉంటుంది, దాని గురించి ఆలోచించకు, దాని గురించి మాట్లాడకు, నీ మాటలకు అందదు, నీ మనస్సుకి అందదు, నీ అహంభావనకు అందదు, నీ ఎన్ని గురించి విడుదల పొందో, నువ్వు విడుదల పొందవలసి విడుదల పొందు. నీ తలకాయ పోటు అనుకో, తలకాయ పోటు నుంచి బయటికి రా, తలకాయ పోటు లేకుండా అన్నవాడు ఏ సుఖాన్ని పొందుతుంది, ఆ సుఖాన్ని నువ్వు కూడా పొందుతావు అయ్యా. నువ్వు మోక్షం గురించి ఇప్పుడు ఆలోచించకు, ఎందుకని చెప్పి విడుదల పొందాలి, అందరి నుంచి విడుదల పొందు. తన తర్వాత సహజంగా అది మోక్ష సుఖం ఎలా ఉంటుందో నీకు అనుభవించే ఉద్యోగం అవుతుంది. అది మాటకు అందకపోవచ్చు, మనసుకు అందకపోవచ్చు, నీ విషయం నీ ఇంద్రియాలకు అందకపోవచ్చు, అది నీ హృదయంలో మా అనుభవానికి అందిస్తుంది. ఇట్ ఇస్ మీ ఎక్స్పీరియన్స్. మీకు బంగారం కావాలంటే బంగారం కొట్టుకే వెళ్ళాలి, కాకపోతే వెళ్ళి నాకు కాచు బంగారం అంటే నీకు ఇస్తాడా, కాకపోతే వెళ్ళి ఎవడో కాచు బంగారం అడగడం. అలాగే అంటే నిజంగానే సుఖం కావాలంటే, శాంతి కావాలంటే, ఆనందం కావాలంటే ప్రసంగంలో ప్రవేశించు. అక్కడ ముందు, అక్కడ నిలబడు, అక్కడ ముడుపు, అది నీకు శాంతి ఆనందం దొరికితే అక్కడ ఉంది. కాబట్టి ఎవడైతే బ్రహ్మానందం పొందాడో వాడిని సమీపించి వాడిని అడిగి తెలుసుకుని వాళ్ళ సౌందర్యాన్ని కాంక్షించు. భగవాన్ అంటారు, నీ అవసరాల్లోంచి నువ్వు బయటకు రావక్కర్లేదు, నీ అలవాట్ల నుంచి బయటకు. నీ అవసరాలు విడిచిపెట్టక్కర్లేదు, నువ్వు నీ అవసరాలని విడిచిపెట్టక్కర్లేదు, నీ అవసరాల్లోంచి బయటికి రావక్కర్లేదు. జాగం ఉన్నంత కాలం ఏ కొన్ని అవసరాలు ఉంటాయి, అవసరాల్లోంచి బయటికి రావక్కర్లేదు. నీ అవసరాలని నీ బంద్ చేస్తా, నీ అలవాట్లు నేను బంద్ చేస్తాయి. నీ అలవాట్లు నీ బంధిస్తాయి కదా, నీ అవసరాలు నిన్ను బంధించవు, నీ అలవాట్లు నేను బంధిస్తాయి. అందులోంచి బయటకు రా, అందులోంచి నువ్వు బయటకు రా. ఆ మోక్షం ఉందా లేదా నీకే తెలుస్తుంది. అప్పుడు ఒకవేళ నీవు ఆత్మజ్ఞానం సముపార్జన చేయాలనే కాంక్ష ఇప్పుడు లేదనుకో, కోరికే లేదనుకో. ఆత్మజ్ఞానం సముపార్జన చెయ్యాలి, శివజ్ఞానం సంపాదించాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలన్న కాంక్ష లేదనుకో, అది పొందుని వాడు సహవాసం చేస్తే ఆ కాంక్ష నీ హృదయంలోంచి ఉమ్ముకుతుంది. ఆ పొంది వాళ్ళు సహవాసం చేస్తే మీకు కాంక్ష లేకపోయినా పుణ్యం ఆ తెలుసుకోవాలనే కాంక్షని హృదయంలోంచి ఉబుకుతుంది. ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని రచనలు చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని గొప్ప గొప్ప పనులు చేసినా, ముద్రలు చదివించినా, సత్రాలు కట్టించినా, ఎన్ని ప్రవచనాలు, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని రచనలు చేసినా, వీళ్ళ ద్వారా కంటే ఆ వస్తువుని డైరెక్ట్గా ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాడి ద్వారా వచ్చే జ్ఞానకరంగా ఈ శక్తి తరంగాలు వీటి 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 ఆ శక్తి తరంగాలతో వీటిని పోల్చడానికి వీళ్ళే. అంటే ఈ ప్రసంగాల కంటే, ఈ రచనల కంటే, ఈ ప్రవచనాల కంటే, రచనల కంటే, ప్రవచనాల కంటే, ఒకవేళ సత్కర్మలు చేసిన వాళ్ళకంటే, ఆ వస్తువు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చే వైబ్రేషన్స్ మీరు బలంగా పనిచేస్తారు. కొంతమంది సత్కర్మ చేయొచ్చు, వాళ్ళ లోపల దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఆత్మజ్ఞానం లేకపోవచ్చు. కొంతమంది సత్కర్మ చేయొచ్చు, ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం లేకపోవచ్చు, వాళ్ళ వైబ్రేషన్స్ కూడా పరచడానికి ఉంటాయి. వాళ్ళు స్వామి జ్ఞాని వాడు ఏ పని నువ్వు చేసినా, నీకు ఏ తలంపు వచ్చినా, నోటితో ఏం మాట మాట్లాడు, నాకు లోకక్షేమానికి ఉపయోగపడాలి, నువ్వు ఉద్ధరించబడటానికి అవి సహకరించాలి. నీ లోపల ఉన్న చైతన్య స్థాయి పెరగటానికి, మీకు మీ జ్ఞానోదయం కలగటానికి ఉపయోగించాలి. ఒక పక్క ఒక సైడు, రెండో సైడు మీరు లోకానికి ఎంతో కొంత ఉపయోగపడాలి సమాజానికి. అంటే నీకు సత్పురుష హోలీ కంపెనీ నీకు వచ్చినప్పుడు యుగ నియమాలతో పెద్ద పని కదా. న్యాచురల్ ఎయిర్, నార్మల్ ఎయిర్ వచ్చినప్పుడు మీకు మిషన్ కరెక్ట్ పర్లేదు. అలాగే సహోదరుల వాళ్ళ నుంచి ఆ శక్తి తరంగాలు, కాంతి తరంగాలు, జ్ఞాన తరంగాలు వచ్చి నేను మొదలు చేస్తున్నప్పుడు మీ సాధనతో పని లేకుండా నువ్వు వస్తువు నీ రాజ్యంలోకి వస్తుంది. ఆ మహాప్రవాహంలో ముంచకపోతున్నప్పుడు, అంటే నదికి వరవచ్చినప్పుడు, నదికి వరవచ్చినప్పుడు పెద్ద ఆంబోతులు, దొంగపోతులు, పెద్ద పెద్ద దొంగలన్నీ కొట్టుకుంటారు. అలా ఈశ్వరానుగ్రహం వచ్చినప్పుడు, ఇక గురువు అనుగ్రహం వచ్చి ప్రవహిస్తున్నప్పుడు, ఆ ప్రభాతం వచ్చినప్పుడు, ఈ లోపల ఎంత బలీయమైన వాసులైనప్పటికీ దొంగలు కొట్టుకున్నట్టు కొట్టుకుపోతాయి బయట. అదే భగవాన్ చెప్తున్నారు ఇక్కడ, సూర్యుడి వల్ల శాంతి వస్తుంది, చంద్రుడి వల్ల పాపం తగ్గుతుంది, గంగా నదిలో స్నానం చేస్తే పాపం పోతుంది, కల్పవృక్షం దగ్గర కూర్చుంటే దరిద్రం పోతుంది. ఇవన్నీ కూడా మహాత్ముల సన్నిధిలో సూర్యుడు చేసే పని, చంద్రుడు చేసే పని, గంగా నది చేసే పని, అన్ని పనులు మహాత్ములు చేసి పెడతారు. మీరు అవి మహర్షులు పెడతారు వాడు సన్నిధేశాలు. శగరాలు ఒకసారి చంద్రగూరు రాజు బంగారం పంపితే బంగారం దగ్గర పెట్టుకున్నాడు. అప్పుడు ఈ పాట పాడతాడు, రామ నీ సన్నిధి సుఖమా, నీ సన్నిధి సుఖమా, నీ సన్నిధి కావాలంటే తీసుకురా, అది కపటం కాదు. నీ సన్నిధి సుఖమా, నీ సన్నిధి సుఖమా, నీ బంగారాన్ని దగ్గర పెట్టుకున్నాడు పడగలేదు, నీ సన్నిధి సుఖమా, నీ సన్ని రామ నీ సన్నిధి సుఖమా, నీ సన్నిధి సుఖమా. ఆ జన్మ దుర్విషయం అయితే పోరా మనం జపం ఎలా తగ్గలేదా. అలా పుట్టుకుతోటే దుర్విషయాలు ఎలాగో ఉంటాయో తెలియని వాడికి ఈ జపంతో తపంతో పని, ఈ సాధనతో పని ఇష్టము లేదు, అయిష్టము లేదు. తన మనసును అడుగుతున్నాడు, నీకేం సుఖంగా ఉంది, ఈ పెళ్లి నీ సన్నిధి సుఖంగా ఉందా, ఈ పెళ్లి సుఖంగా ఉందా. మహాత్ములతో దర్శనం వల్ల, మహర్షులతో, యోగులతో దర్శనం వల్ల ఇవన్నీ పోతాయి. వాడి విడిపిస్తాడు, వాడి పాపాన్ని పోగొడతాడు, వాడి దరిద్రాన్ని పోగొడతాడు, వాడి వాడి దోషాన్ని పోగొడతాడు, అన్నీ పోగొడతాడు అయ్యా. ఈ తీర్థాలు, ఈ నదులు, ఈ మట్టితో రాళ్లతో తయారు చేసినటువంటి బొమ్మలు, ఈ మట్టితో రాళ్లతో తయారు చేసినటువంటి బొమ్మలు, ఇవన్నీ కూడా మంచియే, మామూలుగా మంచియే, దేవాలయంలో అయితే మంచిదే. అదేదో బొమ్మ ఎక్కారు మనం నమస్కారం పెట్టుకుని వస్తాం, అవన్నీ మంచియే. నదిలో వెళ్ళి స్నానం చేయడం కూడా మంచియే, ఇవన్నీ కూడా మంచి కాదంటుండేది. కానీ మనుషులు తోటి సహవాసం రాజుతోటి మీరు తీసుకు ఈ మంచి కాదని నేను అంటలేదు. కానీ మనుషులతోటి ఉన్న సన్నిహితత్వం, మనుషులతో ఉన్న సన్నిహితత్వం తోటి ఇవన్నీ సాటి రాని పెట్టాం, సాటి కానే కాదు. ఈ విగ్రహాలు, ఈ ఆకారాలు, ఈ తీర్థాలు, ఈ నదుల్లో మూలకాలు ఎంతో కొంత మనసుని పరిశుద్ధం చేస్తాయి. అసలు చూడని నేను అంటలేదు, అసలు చూడని నేను అంటలేదు. ఎంతో కొంత మనసుని ప్యూరిఫై చేస్తాయి, ఎంతోకంటే మనసుని ప్యూరిఫై చేస్తాయి. కానీ చాలా కాలం తీసుకుంటుంది, బాగా పడిచిపోయినప్పుడు దాన్ని మనం అంటించడానికి ఎప్పుడో అంటుకుంటుంది. అలాగే మీకు గుండో గోపురాలు నదుల్లో స్నానాలు పవిత్రం చేయడానికి చాలా టైం తీసుకోవచ్చు. కానీ మనుషుల యొక్క సన్నిహితత్వం వల్ల మీకు తొందర వేగంగా మీ ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. పరమ పవిత్రుడి యొక్క చూపు, పరమ పవిత్రుడి యొక్క ఒక్కసారి నీ స్మరణ, ఆ పరమ పవిత్రుడి యొక్క నిన్ను ఒక్కసారి స్మరిస్తే ఆయన హృదయంలో ఒక్కసారి నిన్ను స్మరిస్తే అది చాలు, నీకు జన్మధాన్యం అయిపోతుంది. భగవాన్ రిపీటెడ్ గా చెప్తారు, శివుడి యొక్క కరుణ ఉందని, శివుడి యొక్క అనుగ్రహం నీకు ఉండలే ఉంది, కానీ అది అందుకునే యోగ్యతను సంపాదించలేకపోతున్నావు. ఆ యోగ్యత సంపాదించలేక, అర్హత సంపాదించలేక, అసలు ఆ కర్మే లేదనుకుంటున్నావు, ఆయన అనుగ్రహమే లేదనుకుంటున్నావు. అంటే భగవాన్ అడిగారు ఎవరైనా నీ కరుణ మా మీద లేదని మాకు తెలుస్తాను. భగవాన్ కొంతమంది అడిగారు, మీ అనుగ్రహం మా మీద లేదని మాకు తెలుస్తాను. మనందరం మీ మీద లేకపోతే ఇక్కడ మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? కృష్ణ ఇంజిన్ మీరెవరై పెట్టారు? ఆ ఇంజిన్ తగిలించి పెట్టి ఇంజిన్ కూడా ఎలా పోతుంది? ఒక మేనిఫెస్టర్ని దాటిని ఆరాధించి మీరు కరించి ఇంకంటే సగులు పడింది మేర. అలాగే రంగనాథుడికి రంగనాథుని ఆరాధించి పూలతో పుష్పాలలో సమయ పూల మొక్కలు పెంచి అక్కడ నీళ్లు పోసి ఆవిడ స్వయంగా నీళ్లు పోసి ఆ పువ్వులు పోసి ఆవిడ స్వయంగా దండలు కట్టుకుని ఆవిడ అబ్బం మందు నిలిచిని ఆ దండ ఆవిడ మెండలు వేసుకుని బాగుండో లేదో చూసి ఇరవై రంగనాథు కల్పించి ఆవిడ కేవలం దండలు కట్టి స్వామిని అలంకరించి ధరించింది అన్నారు. మన దృష్టిలో చిన్న పని పెద్ద పని అని, కానీ భగవంతుడి దృష్టిలో అన్ని పనులు సమానమే, చిన్న పని పెద్ద పని అంటే. భగవాన్ అంటారు, ఈ జాగ్రత్త వ్యవస్థలో నిద్ర సుఖాన్ని ప్రాక్టీస్ చేయండి, మీకు జ్ఞానం వచ్చేస్తుంది. జాగ్రత్త అవస్థలో ఇప్పుడు మనం ఏ జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా, ఈ జాగ్రత్త అవస్థలో నిద్రలో మీరు సుఖంగా ఉన్నారు కదా, నిద్రలో ఎటువంటి సుఖంగా ఉన్నారు, ఆ సుఖాన్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో మీరందరికీ ఆత్మ జ్ఞానం అనుభవం అవుతుంది. జాగ్రత్త అవస్థలో నిద్ర సుఖాన్ని ప్రాక్టీస్ చేయండి. జాగ్రత్త అవస్థలో నిద్రలో మీరు సుఖంగా ఉన్నారు, ఆ సుఖాన్ని జాగ్రత్త అవస్థలో ప్రాక్టీస్ చేయండి. మీ లోపల ఉన్న వస్తువు మీకు ఒకసారి స్వరూపంగా మీకు వ్యక్తం అవుతుంది. ఉన్న వస్తువు ఉన్నట్టు మనకు ఎరుకు పడే వరకు మనకు ఇష్టం తప్పదు, అయిష్టం తప్పదు, ఆకారాలు వికారాలను తీసుకురావటం తప్పదు, ఈ పుట్టుకులు చావులు తప్పవు. ఏ వస్తువుకి అయితే చావు లేదో ఆ వస్తువు మన అనుభూతులకు వచ్చే వరకు ఈ చావు తప్పదు, పుట్టుకు తప్పదు. మీరు పని చేయండి, ఆకలితో చేయకండి, పని చేయండి, మమకారంగా చేయకండి, వైరాగ్యంతో చేయండి. మీరు వైరాగ్యంతో చేసే పని, ఎదురు చూడకుండా తొందర పడకుండా చేసే పని, మీరు జ్ఞానం కలగటానికి ఆ పని మీకు సహకరిస్తుంది. కానీ ప్రతి పొద్దున మొదలు పెడితే పని ఇంకో గంటలో అన్ని చేయాలనుకుంటారు. ఇది వస్తుంది, ఎవరిథింగ్ హ్యాపెన్స్ ఇన్ స్వంత పని. ఆ మోక్షం మీకు చెప్పురాలు కలుపుకున్న సరైన నీకు వ్యక్తం అవుతుంది. ముహూర్తం భగవంతుడు పెట్టుకుంటాడు. ఎప్పుడు మీకు వ్యక్తం కావాలి అప్పుడు భగవంతుడి ముహూర్తం ఆయన సరే వ్యక్తం అవుతాడు. కానీ మనం దానికోసం ఎదురు చూసినట్టు ఉండకూడదు. నేనే క్యాన్షియస్, ప్రతిదానికి యాంగ్జైటీ వస్తుంది, రక్తపోటు వస్తుంది మనకి. దేహాన్ని ప్రారంభం వదిలి ఆ దేహం ఈ భూమి మీద ఎందుకు వచ్చింది, ఆ పని చేసుకుని అది చనిపోతుంది. ఏ తలం బయట నీకు దేహంతో ప్రాచీన పొందుతాంలో ఆ సమస్యను పరిష్కారం చేసుకో, ముక్తి సుఖాన్ని పొందుతావు, ముక్తి సుఖాన్ని పొందుతావు. ఎప్పుడు ఈ లోపల చైతన్యం దేహంతో ప్రాచీన పొందటం లేదు, ఈ లోపల చైతన్యం దేహంతో ప్రాచీన పొందటం లేదే. ఏదైతే నీ లోపల జయంతో ప్రదర్శన పొందుతాడో దాంట్లో నుంచి విడుదల పొందటం నీ సాధన యొక్క లక్ష్యం, నీ సాధన యొక్క బంధం మహర్షులతో అనుబంధం పెట్టుకోవడం కూడా నీ లక్ష్యం కూడా అది. అంటే నువ్వు ఏ పని చేసిన ధర్మం బుద్ధితో వచ్చింది, ఇస్తారు అయిస్తారు తగ్గించుకో. ఆ శివుడి దగ్గర నంది ఒకడు ఉంటాడు, వాడు ధర్మ దేవత, వాడికి ఆ ఏ పని ఆ శివుడు చూసుకోవడం తప్పించి మిగతా పని మనంత చూడదు, మనంత చూడమన్నా చూడదు. ఇంకా అది ఇంకేదో శివుడినే చూస్తూ ఉంటాడు. ఆయనకు మన నమస్కారం చేసినా పెట్టకపోయినా మన గొడవలే కాదు, దాని చేతి శివ దృష్టితో శివుడినే చూస్తూ ఉంటాడు. ఆ చూపు మనం నేర్చుకోవాలి. అంటే శరణాగతి వల్ల గైడెన్స్ లోపల నుంచి వస్తుంది. ఈశ్వరుని శరణాగతి వేడుకోవటం వల్ల ఎక్కడ ఎక్కడ మన మలుపు మన జీవితాన్ని ఎక్కడ మలుపు తప్పాలో ఈశ్వరుడు చూసుకుంటాం. ఇక్కడ రమణ మహర్షి గారికి తిరువన్నమల రైల్వే స్టేషన్ అని తెలియదని దిండుగోణాన్ని టికెట్ పనేసి మధ్యలో కూర్చున్నాడు. ఆ శరణాగతి భావన ఎలా ఉంటుందంటే ఒక మౌని స్వామి గారు ఏదో పురాణ దాగా చెప్తున్నాడు, రాజే కాజే చెట్లో కూర్చుని అందరూ వింటున్నారు. భగవాన్ ఎక్కడ ఉంటుంది? భగవాన్ వింటలేదు, భగవాన్ వింటలేదు. ఇంకా అరుణాచల ధ్యానంలోనే కూర్చున్నాడు, ధ్యానంలోనే. అప్పుడు సాధు అడిగించాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నాం అని. అంటే ఎవరు అడిగించాడు? అది ఇస్తాడు. నేను తిరువన్నమల వెళుతున్నా, తిరువన్నమలే వెళుతున్నాను, నేను అక్కడికి వెళుతున్నాను, మా సమీపం స్టేషన్లోనే దిగుతాను అన్నాడు. ఎవరో చూశారు, నువ్వు కూడా అక్కడ దిగుతావా, ఆ స్టేషన్లో దిగుతావా, తిరువనమల స్టేషన్ ఉందా అన్నారు. అప్పుడు ఎవరికైనా తిరువనమల రైల్వే స్టేషన్ కదా, ప్రయాణం ఎలా చేయాలో తెలియకుండా ప్రయాణం చేస్తున్నారే. ఆ సాధు అంటాడు భగవంతుడు, ప్రయాణం ఎలా చేయాలో తెలియకుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, తిరువనమల రైల్వే స్టేషన్ కూడా తెలియదా? నా అక్కడికే ప్రయాణం చేస్తున్నా, వచ్చిన వాళ్ళైనా తెలియదు. అంటే రైల్వే స్టేషన్ అందరం కూడా తెలియకుండా నేను ప్రయాణం చేస్తున్నాను, దిండుగా నాన్న టికెట్టుకుని నువ్వు వెళ్ళిపోవడంలో దిగు, వెళ్ళిపోవడంలో దిగి నువ్వు కాకపోతే వెళ్ళి రైలు మారిపో, అదే వెళ్ళి తిరువనమల స్టేషన్ దిగు అని చెప్పి వాడు అభిషిష్ చెప్తాడు. ప్రయాణం ఎలా చేయాలో తెలియకుండా చేసేస్తున్నావే అంటాడు. ఆ శరణ్ అడిగితే ఆ శరణ్ గారు చెప్పించింది, ఆయన ఎవరన్నా తెలియదు, తిరువనమల రైల్వే స్టేషన్ ఉందనే తెలియదు అసలు శివానుడు మా అందరికీ. అయితే ఈ రోజున చాలా మంది జాగరణం చేస్తారు, కొంతమంది సినిమాలకు వెళ్ళి నాటకాలకు వెళ్ళి జాగరణ చేయాలి. అలా సినిమాలకు వెళ్ళి నాటకాలకు వెళ్ళి జాగరణ చేసేప్పుడు శుభ్రంగా నిద్రపోవడం మంచిది. శివస్మరణ కూడా జాగరణం చేయొచ్చు, సినిమాలకు వెళ్ళి నాటకాలకు వెళ్ళి జాగరణ చేసేప్పుడు శుభ్రంగా నిద్రపోవడం మంచిది. మన లోపల జిల్లలు వదిలేసాం, పైన ఉన్న పొట్టు పట్టుకున్నాం. అందుకే స్వామీజీ అంటారు, హిందూ మతాన్ని వంటింటి మతాన్ని కింద తయారు చేశారు. అవి శివస్మరణ మనం అమెరికాలో ఉన్నా ఇంగ్లాండ్లో ఉన్నా ఎక్కడన్నా మనకు శివుడు జ్ఞాపకం ఇస్తాను అంటాడు. మనం ఎక్కడ ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అనుకోండి, అయినా మనకు శివుడు జ్ఞాపకం ఇస్తానండి. మన బ్రెడ్లో ఉన్నాడు ఏ దేశమైనా మనకి మన శివుడు మనకు జ్ఞాపకం వస్తుంది అంటాడు. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఒక నామం చాలు మనం ధరించటానికి, దేవనక్కర్లేదు, ఒక నామం చాలు. యాంత్రికంగా అనకూడదు, మన ప్రాణం అక్కడ ఉండాలి, మన మనస్సు అక్కడ ఉండాలి. యాంత్రికంగా మనకి నామం చేయకూడదు, యాంత్రికంగా నామం చేస్తే నామాన్ని అగౌరవపరిచినట్టు. నారాయణ నారాయణ నారాయణ. ఇందాక ఎవరు పాట పాడారు కదా హిమాలయ పర్వతాలకు రాలేమని, హిమాలయ పర్వతాలకు వెళ్ళక్కర్లేదు అన్న. ఆ స్మరణ ఇష్టంగా చేస్తే చాలు, హిమాలయ పర్వతాలకు వెళ్ళి రావటం తీరిక, స్మరణ ఇష్టంగా చేయటం కష్టం. రైలు ఉన్నాయి, డబ్బులు ఉంటే వెళ్ళిపోవచ్చు హిమాలయ పర్వతాలకు, కానీ నామం ఇష్టంగా చేయటం కష్టం. యాంత్రికంగా చేస్తాం మనం, యాంత్రికంగా చేయకుండా ఇష్టంగా చేస్తే ప్రీతిగా చేస్తే ఆయన స్వరూపం మనకు వ్యక్తపరుస్తారు. నారాయణ నారాయణ. రామకృష్ణుడు చెప్పినట్టు నారాయణ స్మరణ చేయ చేయని నెక్కి మీదకి వస్తాడు చూడు. నారాయణ 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 ఓం శంభో శివ 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 నారాయణ 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 రూపాన్ని బట్టి శిక్ష ఉండదు. ఇందాక ఎవరో పాడారు కదా, పులి చర్మం తొడుక్కుంటాడు, పులి చర్మం వేసుకుంటాడు, పాముని మెల్ల వేసుకుంటాడు అని పాట పడారు కదా, రూపాన్ని బట్టి శిక్ష ఉండదు. ఇప్పుడు మీరే ఎంతమంది ఉన్నారు, మీరు రూపవంతులు ఉన్నారు, రూపం లేని వాళ్ళు ఉన్నారు. రూపం లేని వాళ్ళకి శక్తి లేదు, రూపం లేని వాళ్ళకి జ్ఞానం లేదు, రూపం లేని వాళ్ళకి ఎవరో సౌందర్యం లేదని. రూపాన్ని బట్టి మనిషి యొక్క శక్తులు మనం కట్టలేదు. అష్టవక్రుడు ఎలా ఉంటాడు, మహాజ్ఞాని అష్టావక్రుడు మహాజ్ఞాని. వాడిని చూసేటప్పటికీ, వాడు సభలో ప్రవేశించేటప్పటికీ అందరూ ఒక్కసారి నవ్వారు. ఇన్ని వంకర్లతో వచ్చాడంటే రాజా వాళ్ళ కండుకు నవ్విని వాడు. రాజా ఈ మూర్తిని పెట్టుకుని ఎలా జీవిస్తున్నావా దగ్గర అన్నాడు. వీడికి చర్మ దృష్టి ఉంది కానీ శివదృష్టి లేదు, ఆత్మదృష్టి లేదు. నా ఆకారాన్ని చూసి నవ్వుతున్నారు కానీ నా హృదయంలో ఉన్న సౌందర్యం వాళ్ళు కనిపించడం లేదు. ఈ మూర్ఖులు ఇటువంటి మూర్ఖులు వేసుకుని ఆ కల్పాలను ఎలా చేస్తూ ఉన్నాడు అష్టాలు. ఓం శంభో శివ 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 నారాయణ 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 శంభో శివ 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 నారాయణ 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 ప్రపంచంలో సంపదనంతా తీసుకొచ్చి ఒక చోట పోగు పెడతాం అనుకోండి, నీ హృదయంలో నీకు ఆత్మశాంతి నీకు దొరికి హృదయంలో నీ శాంతి నీకు దొరికినప్పుడు అశుభ ఏర్పాటు కాదు. ఓం శాంతి 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 శాంతి. లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్, ఐ థ్యాంక్ యూ.